ఇక్కడ జరిపేటటువంటి కర్మకాండను మీరు కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మన ఋషులు ఒక రిచువల్ కనుక పెడితే ఆ రిచువల్ వెనకాతల చాలా పెద్ద మానసికమైనటువంటి మార్పు ఉంటుంది. ఆ మానసికమైనటువంటి మార్పులలో ఇంతవరకు మనం చేసుకున్నటువంటిది ఏంటి అంటే ఒక విశేషమైనటువంటి మానసిక స్థితికి చేరినటువంటి ఒక జగద్గురువు స్థాయి యొక్క వ్యక్తి యొక్క అనేక అంశాలు ఈనాడు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఒకే చేతనత్వం యొక్క అనేక అంశాలు, దానికి మీకు నేను చాలా సార్లు చెప్పాను నేను అది. కానీ మళ్ళీ ఒకసారి చాలా మంది మొదటిసారి వింటున్నారేమో, దీన్ని అవగాహన చేసుకోండి. ఈ వివాహము అనేటటువంటిది భౌతిక జీవితంలో జరిగేటటువంటి సంస్కారము కాదు. ముక్తికాంతను వరిస్తాము అనేటటువంటి ఒక మాట ఉన్నది. సహస్రారములో జీవాత్మ పరమాత్మతో లయం అయిపోయేటటువంటి ప్రక్రియ అంటే ఏంటి, మానవ జీవిత సాఫల్యము యొక్క చరమ అంకము యొక్క రిచువల్ ఇది. భావం అర్థమవుతుందా? అంటే మీరు ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో ఏదో ఒక జన్మలో ఆ ముక్తికాంతను వరిస్తారు. ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్తారు అంటే, నయమాత్మ బలహీనేన లభ్యతే, అది ఎవరిని వరిస్తుందో వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది తప్ప నువ్వు చేసిన సాధనల వల్ల రాదు. అంతే బాగుంది మాస్టర్, ఇన్నాళ్ళకి మేము ఇంత ఎండలో ఇంత దూరం వస్తే మాకు ఒక ఆణిముత్యం లాంటి మాట చెప్పారు, ఇంకా మేము సాధనలు చేయక్కర్లేదు, మానేస్తాము. ఎందుకంటే మీరే చెప్పారు కదండి సాధనల వల్ల ఏం జరగదు, సాధనలు చేయకపోతే అసలు ఏం జరగదు. పరీక్షలు పాస్ అయ్యి డిగ్రీ తీసుకుంటే ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు డిగ్రీ తెచ్చుకున్నావు అందువల్ల ఉద్యోగం ఏం వచ్చేది, కానీ డిగ్రీ లేకపోతే. అదే విధంగా సాధనలు మానేయమని కాదు నేను చెప్పేది, సాధనకి ఒక కరెక్ట్ దిశ ఇవ్వటం నేర్చుకోండి. ఈ మ్యారేజ్ రిచువల్ అది ఆత్మ జీవాత్మ పరమాత్మతో లయం అయిపోవటానికి కావలసినటువంటి అనేక స్టెప్స్ ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏంటి అక్కడ చెప్పబడేటువంటి స్టెప్స్? ముందు ఆ స్థితి పొందినటువంటి వ్యక్తుల యొక్క సంస్కారము గల చేతనత్వాలు కలవాలి. కన్యాదాత ఇక్కడ వరం వరుడి యొక్క తండ్రి అంటే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయి ఉండాలి. అర్థమవుతుంది కదా? ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరిని క్రమక్రమంగా 5 రోజుల కార్యక్రమంలో పూర్వకాలంలో ఆ దీక్షలు ఇచ్చేసేవాళ్ళు. అందుకు 5 రోజుల కంటే తక్కువ పెళ్లి సంస్కారానికి విలువ లేదు. ఒక రోజులో పరీక్షలు జరుగుతున్నాయా ఇంజనీరింగ్ కాలేజీలో? వాటిలో సబ్జెక్ట్స్ లో మీరు పరీక్ష పాస్ అవుతారు, మీకు ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వవచ్చు అని ఒక రోజులో చేస్తారా? ఎన్ని రోజులు చేస్తారు? దానికి ఎన్ని రోజులు ముందు నుంచి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అంటే, వివాహ దినానికి మీరు ఇప్పుడు రెడీ అయినట్టే నెక్స్ట్ రామనవములకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి పనులు గుర్తుంచుకొని మీరు ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్ తో రావాలి. గణపతి నవరాత్రుల ద్వారా భారతీయ స్వాతంత్రం లభించింది. రామ నవరాత్రుల ద్వారా రామరాజ్య స్థాపన జరగాలి. అది మర్చిపోయాం మనం. వేడుకలు చేసుకుంటున్నాం, బాహ్య కర్మకాండ చేసుకుంటున్నాం, కానీ బాహ్య కర్మకాండ వెనకాతలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం లేదు. సినిమాలు బాగా అలవాటైపోయి ఒకడు డాక్టర్ అవ్వాలి అంటే ఏం చేస్తాడు సినిమాలో? హీరో గారు ఒక టేబుల్ కుర్చీ మీద కూర్చుంటారు, టేబుల్ లైట్ వెలుగుతూ ఉంటుంది, ఈ మీద స్థిరంగా కూర్చుని కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. తిరిగిపోగానే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 1 సెకండ్లో గడిచిపోతాయి. గడిచిపోయాక ఆయనకి డిగ్రీ ఇస్తారు అంతే కదా. కానీ 6 ఏళ్ళు సినిమాల్లో అయితే సెకండ్లో గడిచిపోతాయి, ఇక్కడ సెకండ్లో ఏం గడవు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ రామనవమి రామరాజ్య స్థాపనకి మనం అంకురార్పణ చేస్తున్నాం. చాలా విచిత్రమైనటువంటి గ్రహస్థితిలో ఈ రామనవమి జరుపుకుంటున్నాం. రేపు పొద్దున్న పేపర్లో మీరు చూసుకోండి ఏం జరుగుతుందో గ్రహస్థితి. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకి శని వక్రగతిలో ఉన్నటువంటి వాడు సవ్యమైనటువంటి మార్గంలో వస్తాడు. ఇవాళ చూడండి రేపు ఏమవుతుందో, మీరు పేపర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఆ సమస్య ఎలా ఉంటుందంటే మీరు చూడగలిగేటటువంటి దృష్టికోణం ఉండాలి. చిన్న సంఘటన 1847లో జరిగింది. అదేం జరిగింది అంటే బ్రిటిషర్స్ యొక్క రైఫల్స్ యొక్క తూటాలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినటువంటి ఒక మూతని పంటితో పీకి వీళ్ళు రైఫిల్లో ఆ మందుని పెట్టారు. చిన్న సంఘటన, మేము ఒప్పుకోము అన్నారు వాళ్ళు. ఒప్పుకోము అంటే మిమ్మల్ని అణిచివేస్తాము అన్నారు. చివరికి అణిచివేత ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఈ దేశాన్ని పారిపోయేటట్టు చేసింది. కానీ ఆ రోజు ఎవరైనా ఊహించారా అలా జరుగుతుందని? కానీ ఈ రోజు ఈ రామనవరాత్రి ప్రపంచంలోనే రామరాజ్య స్థాపనకి నాంది కాబోతున్నది. మీకే అర్హమవుతుంది అంటే ఇది 5-6 ఏళ్లలోనే జరిగిపోతుంది. కనుక భారతదేశ స్వాతంత్రానికి అనేక మంది స్వాతంత్ర వీరులు వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తే, ఈ రామరాజ్య స్థాపనకి అనేక మంది మహత్ జగద్ గురువులు వాళ్ళ ఆత్మశక్తి ధారబోస్తున్నారు. ఈనాడు కొంతమంది శరీరధారి అయినటువంటి సద్గురువులే తప్ప మిగతా గురువులందరూ ఎక్కడున్నారు? సూక్ష్మలోకాల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆత్మశక్తిని ఈ రామరాజ్య స్థాపనకి దానం చేశారు, బలిదానం చేశారు అనేటటువంటి మాట నేను ఎందుకు వాడను అంటే, వాళ్ళు ఏం బలిదానం చేశారు, వాళ్ళు జీవించి ఉన్నారు కనుక మనకి కనుమరుగు అయ్యారు అంతే తప్ప వాళ్ళు జీవించి ఉన్నారు కనుక దాన్ని బలిదానం అన్ను. కానీ వాళ్ళ ఆత్మశక్తిని వాళ్ళు ధారబోశారు. ఈ రోజు అర్ధరాత్రి అదే రూపు దాల్చబోతోంది. మనకు కనిపించినా కనిపించకపోయినా తర్వాత తెలుస్తుంది మీకు. అంచేత ఇక్కడ జరుగుతున్నటువంటి వివాహ కళ్యాణ మహోత్సవము, మీరు మీ కళ్యాణ మహోత్సవాలు ఇలాగే ఇక్కడ జరుపుకోండి, అది నా ఆజ్ఞ నన్ను గురువు అనుకుంటే. నన్ను గురువు అనుకోకపోతే మీరేం చేసినా నాకేం లాభం లేదు, వదిలేయండి. నన్ను గురువుగా భావించేటటువంటి వాళ్ళకి ఇది పెర్మనెంట్ ఆర్డర్. మీరు ఇక్కడికి వచ్చి మీ వివాహ దిన సంస్కారాలు చేసుకోవాలి. ఇదే యాంగిల్ లో అర్థమైంది కదా, ఇదే యాంగిల్ లో చేసుకోవాలి. ఒకే ఒక కన్సెషన్ నేను ఏమిస్తాను అంటే, ఆ నెలలో జరిగిన వివాహ దిన సంస్కారాలుంటే దానికి 3వ ఆదివారం 2వ ఆదివారం ఏదో ఒక ఆదివారం పెట్టుకుని ఆ నెలలో పెళ్లిళ్లు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వివాహ దిన సంస్కారం చేసుకోండి. సంస్కారం చేసుకుంటా ఉంటే రిచువల్ కాదు చేయాల్సింది. ఇవాళ నేను మీకు చెప్తాను మీరు ఎలా ఆచరించాలో. రామరాజ్య స్థాపన వ్యక్తుల వల్ల జరుగుతుంది. రాముడి లాగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులుంటే అది రామరాజ్యం అవుతుంది కదా. అంచేత ఈ వివాహ దిన సంస్కారాలలో మీరు అది అర్థం చేసుకోవాలి, ఆ రాముడికి మనం ఏమి ఇవ్వగలం, ఆ భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం. అంచేత ఇది ఒక పాట అనుకోకండి, ఇది మనకి ఒక సవాల్. మానవ జాతి సవాల్ ఇస్తున్నాయి మిగతా జాతి వాళ్ళు. ఏంటా సవాల్ అంటే, అధములు నీచులు చేత కాని వాళ్ళము అనుకునే మా జాతి వాళ్ళు రాముడికి ఇంత చేయగలిగితే మరి మీరేమి చేస్తారు? అడగవయ్యా, అడుగు గదమాయించి మరీ అడుగు. ఇది మాత్రము మీరు అనుకునేటటువంటి రామ కళ్యాణం కాదు. ఈ విశ్వ కళ్యాణము ఎలా జరగాలి అనేటటువంటిదే ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకునే రోజు ఆ వివాహ సంస్కారంలో ఈ విశ్వ కళ్యాణానికి అంతరార్థాలు అది మీరు గమనిస్తారు ఇక్కడ. కానీ గమనించడం కాదు నేను కోరుకుంటాను, మీ కళ్యాణాలు మీ యొక్క పెళ్లి రోజులుగా ప్రతి నెల ఇక్కడ జరగాలి. అప్పుడు నా మాటకి మీరు మీరు మీ కుటుంబ సభ్యులు నాతో ఇంత సంబంధం ఉన్న వాళ్లే మీరు వివాహ దినాలు అవి నేను బయట వాళ్ళని ఏమంటాను. నేను యూ షుడ్ స్టార్ట్
చాలా జాగ్రత్త సార్. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఒక గురువుగా కాదు, విశ్వాస చేసేది చేస్తాను. అలా చెప్పేసి నేను ఆ మొహమాటను కూడా నిండా ముందిన వాడికి చదివేది అని ఇంకా గురువుల పని చేయదలుచుకున్నాను. మీరు డైరెక్ట్ గా వినకపోతే అథారిటీ ఇందులో ఇప్పుడు రాసిన హరిద్రాలేపనము అనేటటువంటిది ఏమిటి అంటే, యాక్చువల్ గా ఈ పెళ్లి జరిగేది 2 శాతాలకి మధ్య జరుగుతుంది. ఆ ఇడాకి 5 విభాగాలు ఉంటాయి, సింగళకి 5 విభాగాలు ఉంటాయి, చేతిలో ఉన్నటువంటి 5 వేలు. ఇవి గాయత్రి మాత యొక్క దానిని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది ఇప్పుడు ఆ పాటలో మీరు విన్నారు కదా. మీరు ఎలా ఉపయోగపడతారు అన్నది చాలా ఇంపార్టెంట్. సమస్య ఏంటంటే హనుమంతుల్లాగే ఉపయోగపడాలి అనే రూల్ ఏం లేదు. మీరు ఏ పని చేసినా ఆ పని ఆ పరమాత్మ యొక్క కార్యక్రమంలో చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మీకు చాలా చూడాలి అనేది ఎందుకంటే మీరు ఎక్కడున్నారో అక్కడ, ఏ కుటుంబంలో ఉన్నారో అక్కడ, ఏ కుటుంబ సభ్యులలో ఉన్నారో అక్కడ, ఏ ఊరిలో ఉన్నారో అక్కడ ఈ రామ రాజ్య విశ్వ కళ్యాణ కార్యక్రమానికి మీరు నాంది పలకాలి. ఎలా నాంది పలుకుతారు? మీరు మీ శ్వాస ద్వారా నాంది పలుకుతారు. మీ ఉత్సాహ నిశ్వాసలు ముందు ఒక గంట దాన్ని ఉత్సాహ నిశ్వాసాన్ని కనుక కల్పించుకోగలిగితే ప్రకృతిలో ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే, ఒక విత్తనంతో అనేక విత్తనాలు తయారు, ఒక గంటతో అనేక గంటలు తయారు. అంతేత ఈ రామనవమి నుంచి మీరు ఆ గంటలుగా మారే కార్యక్రమానికి ఎలా చేసుకోవాలి మాస్టారు? ఇవాళ నేను కొంచెం చెప్తాను, కానీ యాక్చువల్ గా మీకు ఈ విషయాలన్నీ కూడా 30 పేజీలు 40 పేజీలు పుస్తకాలుగా, నెలకి 3 పుస్తకాలుగా మీకు ఇవ్వబడుతూ ఉంటాయి. నిజంగా నాతో కలిసి పనిచేయదలుచుకున్న వాళ్ళు ఇంకా మీ మిగతా కార్యక్రమాలన్నీ ఆపేయవచ్చు. ఆ పుస్తకాల్లో రాసింది ప్రతి 10 రోజులకు ఒకటి మీకు ఆ పుస్తకాన్ని ఆచరిస్తూ ఒక 4 రోజుల 1 సంవత్సరం తర్వాత మళ్లీ శ్రీరామి నవమికి మనమందరం ఇక్కడ కలుస్తాం. శ్రీరామి నవమికి అంటే నవమి నాడు మధ్యాహ్నమా, ఉగాది నాడు నుంచి కలుస్తాం మనం. అది ఒకటి మానసికంగా దానికి సమాయత్తం అవుతూ నేను ద్వార పూజ. ఈ ద్వార పూజ ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ద్వార పూజ అనేది ఇక్కడ ద్వారానికి చేస్తాం, సరే అది ఓకే. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ప్రముఖ పాత్ర కాదు. ద్వారము అంటే ఏమిటి అంటే అవరోధాన్ని తొలగించుట. సత్తులు ఉంటే ఏం చేస్తాయి? సత్తులు ఏం చేస్తాయి? మీకు ఇష్టమైన వాళ్ళు రాని ఇష్టం లేని వాళ్ళు కదా. అంతేత మనకి నచ్చిన వాళ్ళు వస్తే మనం ఏం చేస్తాం? తలుపు దగ్గరికి వెళ్లి తలుపులు తీసి ఆవడం. ఇష్టం లేని వాళ్ళు వస్తే మనకి ముందే తెలిస్తే ఏం చేస్తాం? తలుపులు వేసేసి తాళం వేసేసి తాళం మన దగ్గర వచ్చి బయట వాళ్ళకి ఏం చేస్తాను వెళ్ళి. ద్వారం అర్థమైంది కదా, ద్వార పూజ అంటే అర్థమైంది. ఇట్ ఇస్ ద డోర్ ఆఫ్ ఇనిషియేషన్ అని ఫిలాసఫికల్ సొసైటీలో దీనికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నది. కానీ మనము ఈ ద్వార పూజ విశ్వ కళ్యాణంలో చేసుకున్నప్పుడు మనకుండేటటువంటి ద్వార పూజ ఏమిటి అంటే, మనం 2 కళ్ళతో ప్రపంచాన్ని చూసుకోండి. ఎడమ కన్నుతో, ఎడమ కన్నుతో చూస్తే వచ్చే ప్రభావము, కుడి కన్నుతో చూస్తే వచ్చే ప్రభావము, ఈ 2 కళ్ళ సమ్మిశ్రణతో చేసే ఆధ్యాత్మిక గ్రంథంలో చూసేటటువంటి ప్రభావము మనకి ఇంకా కళ్ళను ఉపయోగించుకోవడం రాదు. కళ్ళని కనుక కరెక్ట్ గా ఉపయోగిస్తుంటే ఇది ఒక ఎంతో కళ్ళేగా ప్రపంచానికి ద్వారా. ప్రపంచం ఎలా ఉందో మనకి దేని వల్ల తెలుస్తుంది? ఇంకటి ద్వార పూజలో ఒక విషయం చాలా జాగ్రత్తగా చూపిస్తుంది. వరుడు వస్తున్నాడు, ఈ వరుడు ఎవరితో కలవాలి? కన్యతో కలవాలి, పెళ్లి చేసుకోవడానికి. అంతేత ఈ బాహ్య ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మీ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానము మీ కర్మేంద్రియాల ద్వారా బయటికి రావాలి. మీ జ్ఞానము మీ కర్మేంద్రియాలకి తేడా ఉన్నది అని మీకు అర్థం అవుతుంది కదా. 3 గంటల సేపు జపం చేయాలని చూస్తున్నాం, 2 నిమిషాలు అయిపోగానే ఈ జ్ఞానేంద్రియం ఏం చెప్తుంది, జ్ఞానం ఏం చెప్తుంది. ఇప్పటికీ నన్ను చాలా మంది 24 ఏళ్ళు 25 ఏళ్ళు నాతో ఉన్న తర్వాత కూడా మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం చెయ్యాలి మేము, చాలా సంవత్సరాలు ఇదే ప్రాబ్లం, చాలా సంవత్సరాల్లో ఆధ్యాత్మిక సంవత్సరాలు ఇదే ప్రాబ్లం, ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు తెలుసుకోలేదు, వార పూజ జరగలేదు, అందువల్ల మీకు ఏమన్నా ఏం చేయమంటారంటే లోపలికి వెళ్తే కదా తెలిసేది ఏం చేయాలి. ఆ లోపలికి వెళ్ళటానికి చేయవలసినటువంటి కొన్ని కర్మకాండాలు ఉంది, ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి కొన్ని కర్మకాండాలు ఉన్నాయి. కాలేజీకి వెళ్ళాలంటే తలుపు తెలుసుంటేనే వెళ్తాను, ఇంట్లోకి లోపలికి రావాలి అంటే తలుపు తెలుసుంటేగా లోపలికి వెళ్తాను, అర్థం అవుతుంది ద్వార పూజ అంటే. కానీ మనం ఏ ద్వారాన్ని తెచ్చుకోవాలి, ఎలాంటి ద్వారాలను తెచ్చుకోవాలి అనేటువంటి ఇవాళ ఒక చిన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పిలిచేటటువంటి శ్వాస ఇంట్లోనికి వెళ్తుంది, ఇది రాముడు లోపల నుంచి శ్వాస బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది, అది ఈ వివాహం జరిగింది. ఎక్కడ జరుగుతుంది ద్వారం, మరితే మరితే జగిరా మరణా జానాలతో తెలుసుకోతో తెలుసుకోతో ప్రపంచము కదిలిపోతోంది జగతి, కానీ మరణ జానాలతో కావటం ఎలాగో రాము ద్వారే జోమరే తిరునా మన్నా, రాముడి ద్వారము వద్ద ఎవడోదే చనిపోతాడు పడికి కావే లేదు అని చెప్తాడు. దారి మాసే మొత్తము శాస్త్రం రాముడి ద్వారము దగ్గర ఆ ద్వార పూజ మీరు ఎలా చేసుకోగలరు, దానికి సాంకేతికంగా ఈ కర్మకాండ జరుగుతుంది. నేను ఆ కర్మకాండాలు ఆపేద్దాం ఇవాళ, అసలు అదంతా ఎందుకు చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు రాత్రి మీరు రాముడి ద్వారం దగ్గర చదువుతూ ఉండాలి, మీ బాధలు లేవు, మీ రోగాలు లేవు, మీ సంపదలు లేదు, మీ పోస్టులు లేవు, మీరు అవతార పురుషులు శిష్యులైనా లేదు, వాడు అవతార పురుషుడైనా నిద్రపోతే అవతార పురుషత్వము అనేటటువంటి మాట వాడవచ్చో లేదో నాకు తెలియదు, కానీ అవతార పురుషత్వం కూడా మరి ప్రతిరోజు కూడా ఆ సావుని మీరు అనుభవిస్తూ సమస్య ఏంటి, ఆ సావు లేకపోతే అంటే నిద్రపడకపోతే డాక్టర్లు పోటీ యొక్క బాధ మీకు తెలియదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎంత అవసరపడతారో ఒక లేదు నాకు నిద్రపడే, మనం గంటలు గంటలు నిద్రపోగలుగుతూ కూడా మన ఆ సౌభాగ్యాన్ని మనం గమనించుకో. రామద్వారం అంటే అర్థమేమి కదా, జాగ్రత్త అవస్థ గాఢ నిద్రావస్థకి మధ్య ఉన్నటువంటి తల్లి, దానిని ఎలా పట్టుకోవటం అన్నది ఈ వివాహ దిన సంస్కారంలో చాలా అద్భుతంగా 7-8 సూత్రాల్లో చెప్పబడి ఉంటే ఆ సూత్రాలు మీకు అనవసరాలు సంవత్సరంలో మనం చదివినా ఉంటుందో పాయింట్ అర్థమైంది కదా. ఇందాక చేసినటువంటి హరిద్ర లేపనంలో మనం సిగ్గుపడతాం, ఇంత వయస్సు వచ్చి మానవ జాతులు ఇంత జ్ఞానాన్ని ఇది చాలా మంచిది అని మనం తెలుసుకో, చాలా మంచిది అనేటటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి మనము ఏమి చేయగలుగుతున్నాం, అసలు మంచిదో చెడుదో తెలియనటువంటి ఆ విధులు ఆ రాళ్ళు ఆ పడవలు మేమేమో ఇంత చేసేసాము, మీరేం చేశారు, మీరు రాజ్య ప్రపంచంలో మీరేం చేయలేదు, మా మాట ఎవరు ఆ లోపల ఉన్నటువంటి వాడి మాట వింటే ఆటోమేటిక్ గా మీ మాట అందరూ వింటారు. అది సర్వీస్ పొందటానికి చాలా అందమైనటువంటి మార్గం ఏంటంటే నువ్వు సర్వీస్ చేయాలి, ఉపయోగించుకుంటు గురువుని పొందడం ఎలా అనేటటువంటి దాంట్లో ఫర్గెట్ అబౌట్ గురువు అంటే గురువు ఉన్నాడా లేదా నీకంటే కిందనున్న వాడికి నువ్వు నీ చెయ్యి అందిస్తూ ఆటోమేటిక్ గా నీ చెయ్యి గురువు లాక్కోవాలి. పాపం ఆ ధ్యానం ఆచరణలో పెట్టండి, సంవత్సరం పాయింట్ అర్థం చేసుకోండి. పాయింట్ అర్థమైంది కదా, ప్రతిరోజు రాత్రి రాముడి ద్వారంలో చనిపోవాలి. చనిపోవాలంటే బోధానం, ఈ బోధానం అనేటటువంటి మాట కూడా బాబాబులే సమాచారంగా మార్చేది. బోధానము అనేటటువంటి మన ప్రతి సంస్కారంలోనూ ఒక భాగం. ఏం చేస్తున్నప్పుడు అవును కంటారు, సరే వివాహ సంస్కారంలో అవును, బోధానం సంస్కారంలో మన పిల్లలు కానీ అతని సాధన కానీ నరకాన్ని దాచాలి అని బోధానం అంటే ఒక అవును కాదు. సింపుల్ మెథడ్, అది కూడా మనం ఇంకా చాలా ప్లాస్టిక్ గా ఉంటాను గొడవ వాళ్ళ బోధానం చేయాలి అంటే ఇప్పుడున్న ఆవు ఖరీదు నాకు ఎంతో తెలియదు కానీ ఇంకా కావాలా మనం కాదు, ఇంకా కావాలా ఆవు కావు కాదు, ఆ మాత్రం జ్ఞానం ఉంది ఆవును కొనకపోయినా. కానీ మనం మనం చెప్పేటటువంటి కర్మకాండంలో గోదానం అంటే ఎలాంటి రూపాయి పావులు ఎక్కడంటే ఎంతమైందంటే తెలిపే రూపాయి పావులు ఆవు ఎంత ప్లాస్టిక్ ఆవు కూడా కాదు. ఈ కాలంలో పిల్లలకి మొహం దొరుకుతుంటే అది 500 600 చెప్తున్నారు ఆ మొహం. గోదానము అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండు రకాలైనటువంటి గోవులు ఇప్పుడు చెప్పాలంటే మూడు రకాలు. మొట్టమొదటి గోవులు ఏమిటి అంటే సూర్యకిరణాలకు వేదాలలో గో అనేది. రెండవది గో అంటే గోపాలుడు అని యాక్చువల్ గా గోపాలుడు అంటే ఆవుని కాచేవాడు అని కాదు, తన ఇంద్రియాల మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి. పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి ఇంద్రియాల మీద ఉన్నటువంటి ఆ ఇంద్రియాలను దానం చేయగలవు. నీకు ఆధిపత్యం లేనటువంటి వస్తువుని దానం చేయగలవా? నేనైతే ఏమని తను సరేనండి దానం చేస్తే చాలా మంది ఈ బుద్ధి అంతా ఈ భారతదేశం అంతా నేను దానం చేయలేదు. ఎవరు దానం చేయగలరు? ఒక పెన్ స్ట్రోక్ మీద వాడు కావాలంటే ఏ చేసినా లేదు, తర్వాత మీరు ఏది చేసినా కూడా పాయింట్ అర్థమైందా? ఎందుకు అతను భూమిని దానం చేయగలరు? భూమి దానికి ఆధిపత్యం ఉందని కనుక. గోదానము అనేటటువంటి మాట ఏంటంటే మీరు వివాహం ఎప్పుడు చేసుకోవాలంటే మీ ఇంద్రియాల మీద ఆధిపత్యం ఉందా లేదా అని టెస్ట్ పెట్టేవారు. అంతా ఇంద్రియ నిగ్రహం ఉన్నదో అనేటువంటి ఆ టెస్ట్లకి సంబంధించినటువంటి కర్మకాండం ఉండదు. సరే ఇప్పుడు నేను చెప్పాను కదా టూజీగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కనుక మీకు జాగ్రత్తగా అవగాహన ఈ వివాహ దినోత్సవం మీరు ప్రతిరోజు చేసేటటువంటి సాధనగా మారుతుంది. ఒక సాధన ఏం చెప్పాను, మిగతా జాతుల్లో ఉన్నటువంటి మనము ఇతర జాతులు అనుకునేటువంటి జ్ఞానము లేనటువంటిది అని రామకార్యాన్ని ఆయన పెట్టాలి. అది మనం రామకార్యం మాకు ఎట్లా తెలుస్తుంది? మాట్లాడు అద్భుతమైనటువంటి పరంపర ఈ గురువుని వదిలేసి పాతకాలం గురువు మరి ఈ గురు పరంపరలో ఎవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు? అందరూ ఒకే గురువు అందరూ కూడా మిగతా గురువుతో శ్రీరాజ్ శర్మ ఆచార్యం శ్రీరామ శర్మ ఆచార్య నేనే కబీర్ని, నాని మాట ఏం చెప్తాడో నేనే కబీర్ని, నేనే తిరిగి సాయి తీసుకుంటాను. ప్రపంచకుడు రామదాసు ఆ శివాజీ యొక్క శిష్యుడి కాలంలో నేర్వాలేదు. ఈ ఒక గురు పరంపర ఇది ఒక కంటిన్యూ గురువు లేదు ఆ గురువు లేదు అనేది అంటే నేను ఏ గురువు యొక్క కార్యక్రమం చేయడానికి ఆ కార్యక్రమం ఇందులో వాడు గొప్ప వీడి గొప్ప అనే రాజులే ఆ రామేశ్వరం అంటే నేను ఆ రామకృష్ణ లీలాపురం మరి ఆ రామకృష్ణపురం అంతా నేనే గాయత్రి మంత్రాన్ని చేస్తున్నానంటే ఒక్కడు కూడా రామకృష్ణపురం అంతా రామకృష్ణ ఏమైపో గాయత్రి బల ఉందా లేకపోతే ఎవరో తెలియని రోజుల్లో నేనే తెలియదు చాలా మీడియం విద్యార్థులు ఆందోళన చేస్తుంది నేనే తెలియదు వల్ల తెలియదు ఆంధ్రాయిందో మీకు అర్థం దేని మీద కొడ వాళ్ళు ఆనంద భజరే గురు చరణి
మీరు ఈ రోజు నుంచి మన గురు పరంపరని యాక్టివేట్ చేయండి. మీరు ఏ గురు తీసుకులైనా ఆ సాంప్రదాయాన్ని మార్చుకోవాల్సిన లేదు. ఫిలాసఫికల్ సొసైటీకి భారతదేశంలో గాంధీ భవన యాక్టివ్గా వీరబ్రహ్మం గారి వల్ల జరిగింది. వీరబ్రహ్మం గారి చూసింది ఫిలాసఫికల్ సొసైటీ వల్ల అక్షరాల ఎప్పుడైనా నాకు టైం ఉండే అవకాశం ఐసిస్ అండి లైట్ ఆన్ ది బాత్ ఎగ్జిట్ ఆఫ్ ద మాస్టర్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలాగా వీరబ్రహ్మం గారి యొక్క చరిత్రలో మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటి అంటే మీరు వీరబ్రహ్మం గారి చెప్తున్నట్టు ఇద్దరు వచ్చారు నాకు ఎప్పుడు చాలా చెప్పారు కూడా చెప్పారు నేను పబ్లిక్ గా ఇప్పుడు చెప్తున్నాను నా దగ్గర చెప్తున్న వాళ్ళ సంగతులన్నీ కూడా రహస్యాలు ఏమి లేదు. వాళ్ళకేంటి వీరబ్రహ్మం గారు మళ్ళీ అవతరిస్తారు
నోరు తిట్టి శ్రీరామకృష్ణపురం అంటే నేను అని శ్రీరామ శర్మ ఆచార్య చెప్తే మీరు ఆయన చెప్తామేంటి? గురువుని ఎప్పుడు గుర్తించగలరో తెలుసా మీరు? ఆ గురువు చెప్పిన ఆచరణ చేస్తూ ఉంటే మీరు గురువుని, ఎందుకంటే అదే మీకు మార్గదర్శనం. ఎందుకు చెప్పుకొచ్చాను? ఇక్కడ చెప్పిన గురువుని చేయకున్నారు మాస్టర్ గారు అని మళ్ళా మీరు చెప్పారనుకోండి, మీరు చెప్పింది ఏమి అర్థం? ఏ గురువుని మీరు ఆచరిస్తారు? ఆ గురువు చెప్పింది చేయండి తప్ప ఆ గురువు యొక్క శారీరక స్వరూపాన్ని కాదు, ఆ శారీరకమైనటువంటి పేరుకు కానీ ప్రాముఖ్యత ఇవ్వవద్దు. నేను చెప్తా ఉంటే చాలా మంది కానీ ఈ కెమిస్ట్రీ లెక్చర్ బాగా చెప్పినా ఆ కెమిస్ట్రీ లెక్చర్ బాగా చెప్పకపోయినా ఇక్కడ లేదు. మీకు బాగా చెప్తాడు అని గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఇంకొకటి ఆ లెక్చరర్ బాగా చెప్పాడు అని ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. ఏ గురువు దగ్గర నువ్వు ఆధ్యాత్మిక నేర్చుకుంటున్నావు? ఏం నేర్చుకుంటున్నారు ఆధ్యాత్మిక? అదే అర్థం చేసుకోవాలి. గోదానం అంటే అది ఇంకేత మొత్తము ఆధ్యాత్మికత ఇది సైన్స్ ఆఫ్ సర్వీస్. సేవ ఎలా చేయాలి అనేటువంటి సాధన. ఈ సేవ చేయటము మనకంటే మిగతా ప్రాణులకి చాలా ఎక్కువ బాగా అవుతుంది. శ్రీరామ శర్మ ఆచార్య ఒక అద్భుతమైన మాటలో చదవరు మీరు అర్థం గోదానం గురించి తెలుసుకున్నా మీరు అర్థం చేసుకో. ఓ బయలుదేరి బయలుదేరి ఏం చేస్తుంది? ఒకే చోట ఉంది నువ్వు వెళ్ళవలసినటువంటి ఒక మనిషి వాడసారి ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో ఉందో, ఆ బయలుదేరి కంటే హీనమైనటువంటి స్థితిలో ఉందో నేను చాలా గొప్ప శ్రీరామ శర్మ ఆచార్య ఆ మైలురాయి గురు పరంపరలో నువ్వు ఎవరిని గురువుగా అభిమానిస్తున్నావో ఆ గురువు యొక్క లక్ష్యాన్ని దానికి నీ పంచేంద్రియాలను సమర్పణ చేయడం కూడా ఏమేం చేశారో అర్థం చేసుకోవడం ఏంటంటే ఇతర జాతుల సమాజం స్వీకరించాలి. మానవ జాతి కలుసుకుంటే ఏం చేయగలుగుతాను? రెండోది ఏం చేద్దాం? ద్వారం ఏమో అది రెండోది ఏంటి? ద్వారం రాత్రి పడుతుంది తెలియదు. ఇప్పుడు మీ గమనం లేదు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు చూస్తున్నారు, ఆ ఉద్యోగాలు ఉంటారు, కాలేజీలు కూడా ఉంటారు, మా పిల్లలు ఉన్నారు అంటారు, నాకు అంతా బాగానే ఉన్నారు. కానీ ఎక్కడ మీకు అసలు బాధ వస్తుందో తెలుసా? ద్వారా ఏ తలుపు తక్కాలి మీరు, ఏ తలుపు తెచ్చుకోవాలి, తెచ్చుకోవటానికి మీరేం చేయాలి? తలుపు ఎక్కడుందో తెలియాలి. ఎవరు చెప్తాడో తలుపు ఎక్కడుందో గురువు చెప్తాడు. ఆ మార్గంలో గురువు చెప్పినటువంటి మార్గంలో మీ ఇంద్రియాలను చేయడం గోదానం. ఈ గోదానంలో చాలా మందికి ఒక అపోహం, మేము ఒంటరిగా విడిపోవాలి. గోదానంలో ఒంటరిగా విడిపోవడం అంటే అర్థం ఏంటంటే మీ ఇంద్రియాలను దేనికి ఇస్తున్నారు మీరు? దేనికి ఇచ్చారు మీరు? మీ గురువు యొక్క కార్యక్రమాలు చేయడానికి. ఒంటరిగా నువ్వు వెళ్ళలేవు, మాణిగ్రహణ వెళ్ళాలి. ఏంటంటే మాణిగ్రహణే మాణిగ్రహణాన్ని పెళ్లి రోజే పాణిగ్రహణం కాదు. వాన్ షేకింగ్ హ్యాండ్ అంటే ఏంటి అని ఒక గ్రూప్ ఆ గ్రూప్ ఎలా ఏర్పడాలి అనేది పెళ్లి రోజు ఆ పాణిగ్రహణం చేసేది. టేకింగ్ హ్యాండ్స్ ఉండే, నువ్వు ఎవరితో టేక్ చేయాలి, ఎవరితో టేక్ చేయకూడదు, ఎవరు నీకు బంధువులు ఎవరు నీకు బంధువులు కాదు. అంటే సడన్ గా పెళ్లి అయిపోయాక బ్రదర్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరైపోతారు, బ్రదర్ ఇన్ లాస్ అయిపోతారు. సిస్టర్ కంటే ఎవరు ఎక్కువైపోతారు, సిస్టర్ ఇన్ లాస్ అయిపోయారు. ఫాదర్ కంటే ఎవరు ఎక్కువైపోతారు. ఇదంతా ఈ టేక్ హ్యాండ్ వల్ల వచ్చిన ప్రమాదం, పాణిగ్రహణం వల్ల వచ్చింది. అది ఇప్పుడు ప్రమాదంగా ఉంది. కానీ యాక్చువల్ గా అదేంటి, టుగెదర్ కలిసి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రిలేషన్షిప్ లో వెళ్ళాలి. ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యత మన ప్రభుత్వ వాళ్ళతో రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ యొక్క విలువ పేదమామ ఇప్పుడు వాడు రాకుండా ఉంటే చాలు బాబు అనేటటువంటి హై లెవెల్ పాణిగ్రహణ సంస్కారం అనేది వధు వరుల పాణిగ్రహణ సంస్కారం. ఇది ఒక్కోసం నేను కానీ ఈ సంస్కారం వెనకాతల ఏంటో చూస్తా, ఈ ఇల్లాజ్ అందరూ కూడా ఈ ఇల్లాజ్ తో లింక్ అప్ అవుతారు. ఒకరెవరా మరి ఆ లింకప్ ఇప్పుడు ఉన్నదా? ఆ లింకప్ పాణిగ్రహణ సంస్కారంలో ఈ రామరాజ్య స్థాపనకి మనం చేసేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి బంధుత్వాలు రామాయణంలో చెప్పబడ్డాయో, దశరథుడు ఒక వ్యక్తి, జనకుడు ఒక వ్యక్తి, మంత్రుడు ఒక వ్యక్తి, ఆ రామాయణము మీ జీవిత రామాయణంలో ఎలా జరుగుతుందో చూడండి. మీ జీవితాలలో మందర కేకే మీరు గ్రామస్తున్నారు తప్ప మందర కేకే ఇంకా క్యారెక్టర్స్ గుర్తిస్తున్నారా మీ జీవితాలలో? అది గుర్తించడం నేర్చుకోవడానికి కార్యక్రమం మీకు అర్థమవుతుంది. ఇక్కడ పెళ్లి జరుగుతోంది, ఎంతవరకు వచ్చినా మనం అంటే గ్రంథిబంధనం కర్మకాండ అంతా నేను ఎందుకు చేయించడం లేదు అంటే, కనీసం మనమైనా సంస్కారవంతులం అవుతాం. కర్మకాండ కాదు ముఖ్యము, గ్రంథిబంధనం ఈనాడు సైకాలజీ ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక వ్యధలకు నెగిటివ్, మనం మెడిసిన్ అంతా కూడా నెగిటివ్ యాంగిల్ లో దాన్ని ఆధారంగా చాలా జాగ్రత్తగా ఇది వినండి. నేను చెప్పేటటువంటి మాట తింటే రాదు, ఒప్పిన వాళ్ళు తింటే ప్రమాదం కదా. పంచదార వల్ల డయాబెటీస్ అంటే ఇప్పుడు కొత్తగా కదా ఇవంతా, ఇవన్నీ డయాబెటీస్ అంటే అంటే డయాబెటీస్ రోగులకి డాక్టర్ ఏం చెప్తాడు? పంచదార తిన్నాడు. బీపీ రోగులకి డాక్టర్ ఏం చెప్తాడు? ఉప్పు కారం తిన్నాడు. ఆరోగ్యవంతులు మాకు రోగం వస్తుందనుకుని ఉప్పు కారం తింటాం మానేసే మూర్ఖులు ఉన్నారే, వాళ్ళు రోగగ్రస్తులు, ఫోబియాగ్రస్తులు. ఉప్పు తింటే ఏం తీసుకు వచ్చేది? తీసుకు వస్తే ఉప్పు తింటే ప్రమాదం. కానీ ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మీకు ఏం చెప్తారు? మీరు తగ్గించేయండి, తగ్గించినా తగ్గించకపోయినా వచ్చే తీసుకు పాయింట్ అర్థమైందా? ఫోబియా అంటే ఏంటో అది గ్రంథి అండి. కానీ నెగటివ్ వేలో ఉన్నటువంటి గ్రంథులు ఉన్నాయి ఈనాడు ప్రపంచంలో, అన్ని నెగటివ్ గ్రంథులే. ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, మసాలాలు తినకూడదు, చివరికి వండిన ఆహారమే తినకూడదు, అదో పెద్ద ఫోబియా. ఫోబియా ఎందుకంటున్నాను, ఈ దృష్టి ఎప్పుడు కూడా రోగాల మీద బేస్ అయినటువంటి జ్ఞానంతోనే మనం మాట్లాడుతున్నాం. మృత్యురహితమైనటువంటి వ్యక్తుల ఆలోచన కళ ఎలా ఉంటుందో మీకు తెలీదు, అని చెప్తూ అలాంటి వ్యక్తులు ఎలాంటి గ్రంథులకు లోనవుతారు? మనకి భవ్యం ఉన్నట్టే వాళ్ళకి భవ్యం, ఆరోగ్యవంతులు భవ్య అంటారనే దేవత విపరీతమైనటువంటి మానసిక ధోరణి. ఆ మానసిక ధోరణి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే సృజనాత్మకమైనటువంటి ధోరణి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తిని నిలబెట్టి 2000 ఇవ్వగలవా అంటే 90% ఒకవేళ ఆ క్షణంలో వాళ్ళు ఇవ్వలేకపోయినా 2000 ఎటువంటి ఒక 15 రోజులు సంపాదించి ఏమయ్యా నువ్వు 2 కోట్లు ఇస్తావా? కానీ మా గురుదేవుడు మోస్ట్ హోలీ స్నానం దేవులో ఒక న్యాయం. కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన అతి చిన్న ప్రణాళిక వేస్తే అది 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది ఆయన గ్రంథి. ఆయన డబ్బు ఉందా లేదా, అది ఆ డబ్బు ఎలా వస్తుందనే ఆలోచించాడు, అని ఏం ఆలోచించాడు, ఆ పని చేయాలి. తేడా అర్థమైందా? అలాగే రామరాజ్య స్థాపనకి నువ్వు నాదే ప్రస్తావన చేసుకుని ఇటీవల రామరాజ్య స్థాపన జరగాలి అంటే వాళ్ళకి తీసు నేను ఇక్కడ రామరాజ్యం ప్రయోజనం ఒప్పుకోకుండా ఉంటుంది మీరిద్దరూ కలిస్తే మొత్తం ప్రపంచాన్ని సాధించగలరు. ఆ అద్భుతమైనటువంటి స్థితి ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే నమ్మరుగా, కానీ చూస్తున్నా మీకు నమ్మకం రాదు. ప్రభువు ఏమి మాటలు కూడా కరెక్ట్ గా మాట్లాడలేక ఆ విశేషమైనటువంటి వల్ల ఉండేటటువంటి ఆ వాస్తవం సవ్యమైనటువంటి మాటలు కూడా పలుకో ఏదో అంటాడు, చూడాలి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అది మాట్లాడలేదు. ఆయన పేరు మీద ఇప్పుడు ఎన్ని అన్నదానాలు జరుగుతున్నాయని అవగాహన ఒక వ్యక్తి ఈ సాధన వల్ల ఆయన పేరు మీద ఇన్ని అన్ని దానాలు జరుగుతుంటే మన భారతదేశంలో పెళ్లి చేసుకున్నటువంటి కాస్త అది అలవాటు చేస్తే మన దేశము మళ్ళా తిరిగి అన్నపూర్ణాలయం ఎందుకు కాదు అని గ్రంథే ఛేదన జరగదు. ఆ శ్రీకృష్ణుల యొక్క కలియుగలో మీరు మొత్తము కూడా ప్రపంచాన్ని సాధించగలరు. సాధించగలరు అనేది మాట వరుసకి చెప్పడం లేదు రుచులు ఈ వివాహ సంస్కారంలో అని గ్రంథి భేదన జరగదండి. గ్రంథులు కనుక మనం కరెక్ట్ గా ఏర్పరచుకోగలం. మా ఇంటికి వచ్చినటువంటి ఏ అన్నార్తి అయినా సరే వాడికి నేను భోజనం పెట్టగలను. మా దగ్గరికి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళని ప్రేమతో నేను తీసుకురగలను అనేటువంటి మానసిక ఉద్దేశము ఆ గ్రంథంలో ఏర్పడుతుంది. ఈ వధువు వరువుల ప్రతి గురుశిష్య ప్రతిగా మనం మారుతుంది, జీవాత్మ పరమాత్మగా ప్రతిగా మనం మారుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇది చాలా మందికి తెలుసు, దీనికోసం చూస్తున్నాను. మీరు ఇక్కడ బాహ్యమైనటువంటి లేకపోతే వీటి వల్ల ఉండేటటువంటి భౌతికమైనటువంటి కానీ మన సంస్కారాలు ఉన్నాయి, కళ్యాణ సంస్కారం అది ఒక విశేషమైనటువంటి మొట్టమొదటి అంటే పాలు నీళ్లు కలిసి ఎలా ఉంటారు, ఇంకా నేను ఉండను నువ్వే ఉండవు అంతా ఏమంటాడు అంటే భార్య ఉంటుంది. ఎవరు మర్యాదలు చాలా ఎక్కువ మర్యాదలు చాలా ఎక్కువ మర్యాద చేసుకుంటారు పహిళ ఆపండి అలాగా ఈ వధువు వరుల ప్రతిజ్ఞలో ఈ రాముడు సీత యొక్క పెళ్లిలో ఉండే వధువరుల ప్రతినిధి పర్యూషణ శివ పార్వతి ఉండదు, నువ్వు ప్రతి ఒక్కరు కలిసి ఉండేది దగ్గర నువ్వు మాట మాటకి అర్థం ఎలా ఇవ్వాలి వధువులు నేనేం చెప్తాను అంటే వధువుల తల్లిని మనం మర్చిపో గురు శిష్య సంబంధంలో గురువు చెప్పేవాడు మొదటి ప్రతి ఏమిటి ఆ గురువు చెప్పినది ఆ గురువులు చెప్పినది ఏకైక ఏం చెప్తున్నారు అంటే ఈనాడు ఆధ్యాత్మికత అనేటటువంటి దానికి ఒక నటన మాత్రమే ఎంతోంది తప్ప ఆధ్యాత్మిక దేవాలయానికి వచ్చేవాడు నాస్తికుడే, దేవాలయానికి రానివాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే నీకు భగవంతుడు నాస్తికుడు అంటే ఎవడు భగవంతుడి మీద నీకు నమ్మకం ఉంటే నీ బాధలు భగవంతుడు తెలుసుకో. భగవంతుడిని నిలబడి ఉన్నాను చాలా మంది ఫోన్ లో కూడా నిలబడిస్తా గురువుని నువ్వు గురువు అవుతే నాకు ఈ మార్పు ఎందుకు రావటం లేదు నా జీవితంలో గురువు అంటే వాడు అనుకున్నట్టు వాడి జీవితంలో మార్పులు నేను తీసుకురావాలి. వాడికి నౌకరే, వాడు నాకు నౌకరు కాదు, నేను వాడికి నౌకరు. వాడికి అర్థం అవుతుంది నమ్ముకరు. గురువు దగ్గరికి వచ్చాక ఇంకా నీ ఆలోచనలు కట్టి పెట్టి ఇంకా నమ్ముకున్నారు యోగటి నేమం మహాన్ శరణం నాడు దేవ శరణం. మాట ఎక్కడ ఆ మాట రాకపోతే నువ్వు నాకు మంట అర్థమవుతుంది. అంటే ఈనాడు ఈ గురుచిత్త సంబంధంలో ఈ వధూవరుల యొక్క సంస్కారంలో మొదటి ప్రతిజ్ఞ మీరు మీకు మీరు తెలుసుకోండి, నా నుంచి నా గురువు చెప్పిన పని మాత్రమే నేను చేస్తాను. కాశీలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు అప్పుడే గురువు గారు తీవ్రంగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా తీరేసారు నాతో సమానంగా. అంటే నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పలు తీసుకుని ఉండేవాళ్ళు, నేను వస్తున్నప్పుడు కూడా చెప్పలు తీవ్రంగా అన్ని రూట్లు పరిస్థితి తర్వాత నేను ఎలా వెళ్ళగానే వాళ్ళు చెప్పాలి పాయింట్ అర్థమైంది. మీరు తీసుకుంటున్నారు ఈ తీర్థం, మీ కుటుంబ సభ్యులు తీసుకోవట్లేదు. వాళ్ళ నెత్తి మీద రుతకండి ఇదంతా కూడా. మీకు పాయింట్ అర్థమైంది. నేను అప్పుడు అర్థమైంది ఆ తప్ప మళ్ళా నా జన్మలో ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పి అలా చేస్తే వాళ్ళతోనే మాట్లాడతాను అంటున్నాను కదా, చేశారా లేదా అనేది నేను పరిశీలించుకోవాలి. చాలా జ్ఞానం ఇంకోటి అలాగే బలవంతం పాయింట్ అర్థం అవుతుంది కదా. మీ గురువు నీ గురువు గురువు యొక్క కార్యక్రమం చేశాను చేస్తున్నాను గాయత్రి చేస్తే నా కోరిక తీసుకుంటాను గాయత్రి చేస్తే పెళ్లి అవుతుంది. కానీ దానికోసం చేసేవాడు నాస్తికుడే. ఇంకా రావణాసురుడిని పూజ చేస్తే నీ కోరికలు తీరుతాయంటే గ్యారంటీగా నేను రావణాసురుడు మొహం పెట్టేస్తారు గ్యారంటీ. ఇంకేత మీరేం రాముడి మీద కానీ గాయత్రి మీద కానీ సాయి మీద కానీ ప్రస్తుతం చేయటంలే నాస్తికులే అదే అర్థం చేసుకోండి. అందువల్ల నీకు ఇది చెప్పడం నా గురువుకి నువ్వు గోదానం చేసేస్తున్నావు. నువ్వు గోదానం నా ఇంద్రియాలు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే అసలు అక్కడ ఎంత వర్కర్స్ కరువో మీకు తెలియదు. అమెరికాలో అక్కడ కూడా వర్కర్స్ లేరని చెప్పి రెండు పెళ్లి చేస్తున్నారు. అదో రకమైనటువంటి పెళ్లి అక్కడ గురువులకి శిష్యులు లేరు. అంటే నేను పనిచేసేవాడు లేరు. అంటే ఎప్పుడైనా ఒకడు కనిపిస్తే చాలు ఎదిగిపోతాడు. కానీ అయినా ఎదిగిపోవటం లేదంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ కోసం చేయటం లేదు. మీరు చేసేటటువంటి గురువు మీకు ఇచ్చినటువంటి పని ఏంటి? ఉద్యోగం మీకు గురువు ఇచ్చినట్టు భార్యను కానీ భర్తను కానీ గురువు ఇచ్చాడు, మీ బంధుత్వాలను గురువు ఇచ్చాడు అన్న భావనతో మీరు జీవించగలిగితే మొదటి పెట్టి చూస్తారు. మార్చుకోవడానికి ప్రయత్నం ఇక్కడ నాకు చాలా మంది అంటారు, మాస్టర్ మా జన్మాస్టర్ మీరు ఇంకా మీరే గురువు ఇలా అన్నారా, ఇంకా అంటే మార్చుకోగలిగితే రావణాసురుడిని ఇలా అనిపించేవాడు గొడవ వదిలిపోయింది అన్నాడా నారదుడు ఏం చేయలేకపోయాడు ఇలా అంటే అనుభవం ఎవరు మారని మీరు మాకు ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి ఆ గురువు మిమ్మల్ని ఏమి ట్రైనింగ్ ఇవ్వటానికి వాళ్ళని భర్తగా ఉంటాడు. యూ హావ్ టు లెర్న్ సంథింగ్ అది మానేసి వాళ్ళు నాకు అనుగుణ్యంగా జీవించడం లేదు అనేటటువంటి బాధతో బాధపడుతుంది. మొదటి ప్రతిజ్ఞ ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఏ దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి వ్యక్తుల మధ్య ఉన్నానో నేను అక్కడ, నువ్వు నన్ను అక్కడ నుంచి పంపించే తప్ప నేను వెళ్ళను. రాయిలాగా పడి ఉన్నా కూడా టైం వచ్చినప్పుడు రాముడు వచ్చి ఏం చేస్తాడు, రాయిలాగా పడి ఉన్నా అలాంటిది చైతన్యం ఉన్నటువంటి వ్యక్తిని మార్చలేదా? ఆమె ఆయన ఎక్కడ మారుస్తాడో నువ్వే పారిపోతుంది. ఇంకో మూడు ప్రశ్న, ఖచ్చితంగా మీ సంపాదన ఎంతో కొంత సంపాదన మీరు పరిపూర్ణంగా పక్కన పెట్టి మన దాన్ని టీచింగ్ అంటే అందరి ఏంటంటే వంటెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరగా ఉంటుంది. మనము ఉదాహరణ తెనాలి దగ్గర ఒక రామాలయం ఉంది, స్వామీజీ యొక్క తాతగారి ఆశ్రమం కొన్నాళ్ళు మూడు రోజుల పాటు ఉపవాసం ఒక విశేషమైనటువంటి ఉపనిషత్తుల్లో కొన్ని అర్థం కావలేదు, అది అర్థం అవుతే తప్ప ఇక నేను విన్ను అని చెప్పాను. సమస్య ఏంటంటే మన ముందుకు ఎక్కితే గురువు ఈజీగా ఒప్పుకుంటాడు, మొదటి రోజు కూడా అవలేదు ఆ సమస్య నాకు అర్థం కాదే అర్థమైపోయింది. సరే మరి మూడు రోజులు ఉండాలి కదా, మూడు రోజులు ఉండాలి. సరే మరి మూడు రోజులు అక్కడ ఆలోచనలో ఉన్నాను ఇంట్లో ఉన్నాను సరే ఎంతో రోజుకు 300 కంటే తక్కువ ఏ హోటల్ ఉంటున్నాయి మధ్యాహ్నం ఆహారం మెట్లు దిగుతో దిగుతో సగం మెట్లు దిగేసరి కదా 1000 రూపాయలు ఎందుకు 500 ఇద్దాం ఇంకా చిన్నగా దిగారు. 3 రోజుల్లో నేను పైన రాముల వారి ఆలయం ఎడం రేపు కుడి వైపు నాకు తెలియదు లేదు ఒక కాదండి ఇచ్చారు ఆరు తీసుకుంటా ఉంటే టేబుల్లో చేయబట్టి 10 రూపాయలు టేబుల్లో 2000 ఉన్నాయి నాకు టేబుల్ ఎంత వచ్చింది 10 రూపాయలు చెప్తే 1000 రూపాయలు ఇస్తామనుకుంటే అంట 500 ఇస్తా ఉంటే అంటే కానీ బండ్లో 10 రూపాయలు కూడా ఇంటికి 1000 రూపాయలు కావాలి అలాంటి వాళ్ళు అలాంటి గురువు చేసిన తప్పు మీకు తెలియాలని చెప్తున్నాను. ఈ అంశదానమే రేపు మీ జీవితాలలో మీకు ఎప్పుడైనా ఉపయోగపడేది. మీ ఆస్తులు కానీ మీ డబ్బులు కానీ మీ బంధుమిత్రులు కానీ వీళ్ళెవ్వరూ మీకు ఉపయోగపడలేదు. ఈజీ స్కాలర్షిప్ వచ్చేది నాకు నా నాన్నగారు వాళ్ళు ఉందో లేదు కొన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నారు తిరుపతికి వచ్చారు వాళ్ళు 29-30 తారీఖు వాళ్ళు 300 రూపాయలు 3500 అప్పుడు 300 వచ్చేది. ఇది రాగానే నేనేం చేసేవాడిని అంటే గంగ ఒడ్డుకెళ్ళాను, అక్కడ కనిపించేటటువంటి సాధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం కావాలో ఆ 300 రూపాయలకి వాళ్ళకి కొని ఇచ్చేసామని తర్వాత చేతుల్లో ఏం. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏమైందంటే 40 రోజుల వరకు నాకు మంచి నీళ్ళు కూడా దొరకదు. కానీ రాష్ట్రం మానలేదు, జీవితం మొత్తం ఇచ్చారు. కానీ ఈనాడు నా జీవితంలో నాకు ఎంత ఆశ్చర్యం ఏమిటంటే, ఎంత కావాలో అది 1000 అయినా కావచ్చు, హైదరాబాద్ వెళ్తాను కొనాలనుకుంటాను, చాలా సార్లు 60,000 70,000 కంటే తక్కువ ఖరీదులో పుస్తకాలు కొనలేదు నేను. అలాగే 5-6 సార్లు కొన్నాను, నా చేతిలో చేయలేదు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, ఎప్పుడు నా చేతిలో మీరు ఇచ్చి చూసుకోండి. మీరు అంతేట మీ జీతం అంతా ఇచ్చే అలాగ ఇచ్చే కానీ ఇచ్చేయండి. అప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను, ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను, ఇంకా నేనే మీ మీద ఆధారపడబోతున్నాను త్వరలో. అరే నా బరువు కాస్త అర్థమవుతుంది కదా, జాగ్రత్త చూసుకునే అంతగా దీక్ష మాక్సిమం 1 సంవత్సరం దీక్ష తీసుకోండి. మీరు నా జీవితంలో కానీ నా వనరుల్లో నా భర్త డబ్బులంటే జేబు కొట్టేసి నేను పెడతాను అనలేదు. మీ భర్త మీకు మీరు ద్రోహం చేయకపోతే మీ భర్త మీకు ఇచ్చే డబ్బులు, తీసుకునే డబ్బులు అంటే మీ కోపుల డబ్బా ఉంటుంది, అందులో ఉన్న డబ్బా ఇచ్చే కదా డబ్బాలు, ఆ డబ్బా మొత్తం ఇచ్చేయండి. ఓకే, మాక్సిమం మినిమం కాదమ్మా, ఈ 1 సంవత్సరం మీద చేసి చూడండి. అప్పుడు మీకు అసలు ఆ గురువు యొక్క పొలంలో నాటుకోవటం అంటే ఏంటో తెలుసు. శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్తాడు అంటే, నేను ఇంత గొప్పవాణ్ణి ఎందుకు అయ్యాను అంటే, భగవంతుడి యొక్క పొలంలో నా ధనాన్ని బుద్ధిని శ్రమను నాటాను. భగవంతుడి యొక్క పొలంలో మీరేం చేస్తున్నారు, మీ కుటుంబం యొక్క పొలంలో ఉన్నారు. ఏం కాదు, కుటుంబం కూడా భగవంతుడి పొలంలో భాగమే. కానీ అరవిందో చెప్పాడు నాకు 3 పిచ్చులు ఉన్నాయి, అందులో 1 పిచ్చి ఏంటి అంటే నా డబ్బు నాకు భగవంతుడి కుటుంబానికి నాకు మినిమం ప్రేమించారు, మాక్సిమం నేను సమాజాన్ని. దానికి గురుదేవుడు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే బ్రాహ్మణోచిత నిర్వాహ మూల్యం. అంటే ఇక్కడ బ్రాహ్మణులు అనేటటువంటి మాట ఒక జాతిపరంగా ఆ దశ అయిపోయింది. అసలు మీ గరీటం లేదు, అసలు క్యాస్ట్ సిస్టమ్ ఇప్పుడు కేవలము కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ దాన్ని ఏమంటారు ప్రార్థన అంటారు, లేకపోతే దేశం హితం దేనికోసమో వాడుకుంటున్నారు. తప్ప మీకుందా జాతి మాకు ఏమైనా ఉందా, చెప్పండి నిజంగా మీరు ఎవరినైనా ద్వేషించారా, ఎవరినైనా వాడి జాతి పరంగా దగ్గర రాకూడదు అని అనుకున్నారా, మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మీరే అనుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఈ గురుదేవుల యొక్క ఈ అంశదానములో ప్రపంచానికి ఇవ్వటానికి ఇదంతా కూడా ఈ ప్రపంచంలో ఏ జాతికి ఇస్తామో ఏ గురువుకి ఇస్తామని కాదు, అది లేవు ఆ జాతి. కానీ నేనిచ్చే సలహా ఏంటి అంటే, నువ్వు నమ్ముకున్నటువంటి గురువు యొక్క కార్యక్రమానికి నువ్వు ఉన్న ఏరియాలో దీన్ని 1 సంవత్సరం మీరు ఆ విధంగా ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోండి. దానికి అసలైనా క్లియర్ గా మళ్ళా శ్రీరామ శర్మ ఆచార్యకి ఇవ్వాలా, తిరుపతికి పంపించాలా, సుదీర్ సాయికి పంపించాలా, మళ్ళీ నేను ఎవరిస్తాను. ఈ పిట్టు మాత్రమే విని ఊరుకోకండి, ఎందుకంటే ఈ పిట్టు మాత్రమే ఊరుకుంటే మీరే ఇవ్వరు ఎవరికి. ఇంకా తర్వాత చెప్పింది కదండి, మాక్సిమం ఏమవుతాయో ఎంత ఎక్కువ వీలవుతే ప్రతి నెలా పంపగలరు. అలాంటి కొంతమంది ఒక చోట చేరండి, మీ పరిధిలో ఎప్పుడు అది గుర్తుంచుకోండి, మీ పరిధి. మీకు జాతకాన్ని చేయమని ఏ గురువు అడగడు, ఎలా అడుగుతాడు సర్వజ్ఞుడు అయినటువంటి వాడు. అంతే తప్ప పక్క వాళ్ళని చూస్తే వాతలు పెట్టుకోకండి, నేను ఈ నెల అంతా ఇంకా మ్యాక్సిమం ఇస్తాను అంటూ ఒక సమూహంగా వేస్తాను. దానిని ఒక విశేష ప్రణాళికగా ఖర్చు పెట్టుకోవాలి, అయిపోదు ఎంత అవసరమో అంత. ఈ 1 సంవత్సరము మళ్ళీ రామనవమి నాడు ఆ నెల అంశదానాలు తీసుకురండి, మళ్ళీ మాట అవసరం కదా. అంటే 11 నెలలు మీరు వాడండి, అప్పుడు ఉగాది నాడు మీరు ఇక్కడ తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారో వాళ్ళు రావాలి. నా దగ్గరికి మీరు సంబంధం లేదు, ఈ అంతర్ధానం తర్వాత నేను చేయవలసింది ఇంకోటి సమయం. అంతర్ధానం ఇచ్చి నేను సమయం ఇవ్వలేనన్న వాళ్ళు అంతర్ధానం ఇచ్చి సమయము కూడా రక్షించగలము అనేటటువంటి వాళ్ళు రోజుకి 2 గంటలు, వారానికి 2 గంటలు, లేకపోతే ఆదివారం మాత్రం పరిస్థితులు బట్టి మీరు చేసేటటువంటి ఉద్యోగ ధర్మాలు బట్టి మీరు ఆ సమయాన్ని ఈ ప్రచార కార్యక్రమానికి వినియోగించండి. చాలా స్పష్టంగా విశేషమైన సాధనలు చేసుకుంటూ ఈ విషయం తెలియాలి. ఇవాళ నేను చెప్పినటువంటి రామ కళ్యాణము రామరాజు సాధన మీరు ఈ సంవత్సరం అంతా ప్రచారం చేస్తారు, ఆన్లైన్ ద్వారా చేస్తారా, స్కూల్ ద్వారా చేస్తారా, ఒక ప్యాంప్లెట్ తయారు చేసుకుని ప్రపంచానికి అందజేస్తారా, బాగా మాట్లాడగలిగింది, బాగా పాడగలిగి కొందరు బాగా పాడగలుగుతూ ఉన్న వాళ్ళని ఆపగలరు అంటే ఎందుకు అంటే మన టైం నుంచి కొద్ది కలగచ్చు వాళ్ళు కావచ్చు. మీకు ఉన్నటువంటి ఆ విశేష ప్రతిభను ఎలా వాడుతారో అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైనది. గురువు కూడా ప్రతిజ్ఞ చేయాలి కదా, అంటే ఆ గురువులు ఏం ప్రతిజ్ఞ చేశారో నీకు తెలియదు కనుక వాళ్ళ ప్రతిజ్ఞలు నేను చెప్పేస్తున్నాను. ఎవరైతే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు మేము చూసుకుంటాము అని గురువులు చెప్తున్నా. కానీ మీరు ప్రతిజ్ఞ చేస్తే ఆచరించకపోతే వాళ్ళు చూసుకోరు. మీ ఆచరణ ముఖ్యం. ఓకే, అంతేత శిష్యుల ప్రతిజ్ఞ అయిపోయింది, గురువుల ప్రతిజ్ఞ నేను చెప్తాను. మంగళ సూత్ర ధారణ అనేటటువంటిది సూత్రము అంటే చాలా మందికి అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకుంటావు, మీ యొక్క పరమాత్మ జీవాత్మ ఈ యొక్క భౌతిక శరీరానికి 3 సూత్రాలతో బంధింపబడి 3 గ్రంథులతో బంధింపబడి ఉంటే ఆ 3 సూత్రాలు ఆ 3 గ్రంథులు యజ్ఞోపవీతంగా మనం గుర్తు చేసుకోవడానికి వేసుకుంటాం. ఇక్కడ ఏంటి, 2 శ్వాసలు కలుస్తున్నాయి, ఈ పురుషుల యొక్క శ్వాస. మీకు తెలుసో తెలియదు, మీకు అసలు శ్వాసలు ఎక్కడ కలుస్తున్నాయి కలుస్తున్నాయా తెలియనో. ఆర్య యొక్క శ్వాస, భర్త యొక్క శ్వాస కలవడం, శ్వాస కలవటం అంటే ఎలా ఉంటుందో అన్నది నిజమైన స్నేహం ఉన్న వాళ్ళని చూడండి మీకు అర్థమవుతుంది. శ్వాస కలవటం అంటే అర్థమైంది కదా, వీడి ఊపిరే వాడి ఆమె ఊపిరి, ఆమె ఊపిరే ఊపిరి అంటే అంత దేని ముక్కులో ముక్కు పెట్టి అంటే ఇంత కార్బన్ డై మరి ఏంటి ఆమె ఊపిరి ఇన్నిపిరి ఇన్నిపిరి ఆమె ఊపిరి అంటే ఏంటి, ఆలోచన విధానంలో ఒకే రకంగా ఆలోచన. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి రామరాజ్య స్థాపన జరిగే విశ్వ కళ్యాణ సూత్ర ధారణ వ్యక్తిగతమైనటువంటి శ్వాస కాదు, గురువు యొక్క శ్వాస, మీ యొక్క శ్వాస కలవాలి ఇక్కడ. అంతేత ఆ గురువు యొక్క ఊపిరే మీ ఊపిరి అవ్వాలి, మీ యొక్క ఊపిరే గురువు యొక్క ఊపిరి అవ్వాలి. ఆ దాని ఆ భావనతో మంత్రాలు